శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 24వ అధ్యాయము. ఈ అధ్యాయములో కాని వచ్చే అధ్యాయములలో కాని ఫలానాది చెప్పదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదాలకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యాలను పొందడము. కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలను, మననము చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావిధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్న ఇష్టపడదురు, కాని తాము హాస్యాస్పదులగా ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గమే వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెత్తిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమార్పంతో తన విషయాన్నే ఈ క్రింద తెలుపుచున్నారు. శనగల కథ. శిరిడీలో ఆదివారం నాడు సంత జరిగింది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోవచ్చుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడంవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండేరు. శ్రీమాన్ భూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉన్నారు. శ్యామ నవ్వుచు అన్నాసాహెబుతో, "నీ కోటుకు శనగగింజలంటుకుని ఉన్నాయి చూడు" అన్నారు. అలా అంటూ హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ్గింజలు నేలరాలెను. హేమాడ్ పంత్ తన చొక్కా ఎడంచేతి ముందు భాగంను సాచెను. అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వాటిని ఏరుకొనిది. ఈ సంఘటన హాస్యములకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేది. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎలా వచ్చాయి అని ఊహింపన ఆరంభించారు. శనకల చొక్కాలో ఎలా దూరి అచట నిలువగలిగాయో హేమాడ్ పంత్ కూడా గ్రహించలేకపోయారు. ఎవరికీ సరైన సమాధానం తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, "వీడికి, అంటే అన్నాసాహెబ్కు, తానొక్కడే తినే దుర్గుణం కలది. ఈనాడు సంతరోజు శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు. వాని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉంది?" అన్నారు. దానికి హేమాడ్ పంత్, "బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరగను. అయితే ఈ దుర్గుణాన్ని నాపై ఏలమోపెదవు. ఈనాటికి ఎన్నడూ శిరిడీలో సంత నేను చూసి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు వెళ్లలేదే. అలా అయినచో నేను శనగలను ఎలా కొనగలిగి తిని? నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమి తిని ఎరగను." అందుకు బాబా, "అవును, అదే నిజమే. దగ్గరున్నవారికి ఇచ్చదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుతున్నావా?" నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి, విషయానందమును అనుభవించు. కనుక మొదలే భగవంతుని స్మరించగలను. ఇలా చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును. విషయాలను విడిచి పంచేంద్రియములు ఉండలేదు. కనుక ఆ విషయాలను మొదట గురువుకి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురువుకి అర్పించవలను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములను అనుభవించి ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావిస్తే ఆ వస్తువు అనుభవింపవచ్చునా లేదా అనే ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టదును. ఈ విధముగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగుతాయి. గురువుకు, దేవుడికి ఎవరు వేదం నెంచుతారో వారు దైవమును ఎచ్చటా చూడలేరు. వేదములన్నింటినీ పక్కకు తోసి గురువుని, దేవుడిని ఒకటిగా భావించాలి. ఈ ప్రకారంగా గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పేది ఏంటంటే, మనము గురువుని స్మరించనిది ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందు ఉంచుకొనగలిగేదము. మనకు బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కళ్ళ ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులో శాంతిని, ఆనందాన్ని పొందుతాయి. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చింది. అందులో కూడా ఇదే నీతి ఉంటుంది, కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరియొక సహపాఠి సుధాముడు అనే వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండు. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపింది. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావాలని, నాకు దాహం వేయుచున్నది అన్నాడు. సుధాముడు, ఉత్తకడుపుతో నీరు తాగకూడదు, కనుక కొంత తడువు ఆగుము అని చెప్పాడు. కాని తన వద్ద శనగలున్నవని, కొంచెం తినమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయింది. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోంచి శనగలు తీసి తినుటకు ఆరంభించింది. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, దాదా ఏమి తినుచుంటివి, ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తోంది? సుధాముడిలా అన్నాడు, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకట మనిస్తున్నాయి, విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేనొక స్వప్నమును చూశాను. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచున్నాడు. ఏమి తింటున్నావు అని అడగగా, ఏమున్నది తినుటకు అన్నా అన్నాడు. అనగా తినుటకు ఏమీయూ లేదని భావం. రెండవ వాడు తధాస్తు అన్నాడు, దాదా అది ఒక స్వప్నం, నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలుసు, స్వప్న ప్రభావం చే నీవేమి తింటున్నావని అడిగాను. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కాని అతని లీలలు కాని తెలిసి ఉన్నచు సుధాముడు అలా చేసి ఉన్నాడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించుకోవలసి వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భదారిద్ర్యము చేయి బాధపడవలసి వచ్చింది. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పీడికేడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించటకిచ్చారు. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇవ్వకుండా తినే అలవాటుండెనో వారు దీనిని జ్ఞప్తియందించుకోవాలి. శృతి కూడా దీనిని నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషముని మనము అనుభవించవలము. బాబా కూడా దీనిని హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకరు మావితీబాయి. హేమాడ్ పంత ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరస్ అన్నా చించనీకర్ అనే భక్తుడు ఒకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు, ఉన్నదిన్నట్లు చెప్పేవాడు, ఎప్పటికప్పుడే తేల్చుకునేవాడు. బయటికి కఠినం వలను, హఠం చేయువాని వలనూ కాంతించినను వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తుల వాడు కాదు. అందుచే బాబా అతన్ని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేసేటట్లు ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనే ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచేవారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు అనిపించేది. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖము కిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖముకు చాలా దగ్గరగా వెళ్ళింది. హాస్యమాడు నైజము గలదగడితే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకునడానికి యత్నించుచున్నాడు, ఇంత ముదుసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకునడానికి సిగ్గులేదా అన్నింది. అన్నాకు కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకెత్తి అతడు ఇలా అన్నాడు, నేను ముసలివాడను, దుర్మార్గుడను అనుచున్నావు, నేను వెర్రివాడనా? నీవే కలహానికి కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ కలహానికి చూసి నవ్వుకుంటున్నారు. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలిచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచింది. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయిస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకుంటే దానిలో అనౌచిత్యమేమి అన్నారు. బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందారు. అందరూ సరదాగా నవ్వుకున్నారు. బాబా చమత్కారానికి హృదయానంద పూరితులయ్యారు. బాబా నైజము, భక్తపరాయణ తత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించేవారు. దీనిలో ఇతరుల జోక్యం కలగజేసుకున్నటకు బాబా ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చేదము. ఈ మావిసీబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండను. ఆమె ప్రయోగించు బలాన్ని చూసి ఇతర భక్తులు ఆతురపడిరు. వారిలా అన్నారు, అమ్మా, కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇలా అనగాని బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టారు. వారి కండ్లు నిప్పు కణముల వల్లే ఎర్రగా అయ్యాయి. బాబాను చూచుటకు ఎవరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోకి గుచ్చుకొని ఇంకొక చివరను స్తంభానికి ఆనించెను. సటకా అంతా పొత్తి కడుపులో దూరేటట్లు అనిపించేది. కొద్దిసేపటిలో పొత్తి కడుపు పేలుతుందా ఏమో అని అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపు పోవచుందని అందరూ భయపడ్డారు. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలుచుకున్నారు. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టాన్ని అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్నారు. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలన్నారు. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడ్డారు. ఏమీ చెయ్యలేక కనిపెట్టుకుని చూస్తున్నారు. అదృష్టమచ్చి బాబా కోపం తగ్గింది. చటకాను విడిచి గద్దపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతర భక్తులు జోక్యం కలగచేసుకునే రాదని నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.